कलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तुते ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఈ క్యాంప్ కి లక్ష్యము గోవర్ధన పర్వతము యొక్క ఉత్థానము అని చెప్పుకున్నాం మనం పొద్దున్న. దానికి కావలసినటువంటిది తపస్సు. భౌతికమైన సాధన కూడా తపస్సే. ఎండలో ఫ్యాన్ లేకుండా చెవట్లు కారుతూ ఉంటే విసురుకోకుండా కూర్చోటం కూడా చాలా పెద్ద తపస్సు. మనకి తెలియదు అది తపస్సు అని. తపస్సు అని తెలిస్తే ఇలా వెనకాత నుంచో పెట్టి నా తపస్సును భంగం చేయరు వాళ్ళు. కానీ పిల్లలు ఏదో చేస్తున్నారు చేయనివ్వండి, కానీ అది వద్దు అసలు. అది చేత వద్దమ్మా విశ్రద్ధం భరిద్దాం మనం. తితీక్ష అని అది చాలా అవసరం తపస్సులో. కావాలని ఎండాకాలంలో రామకృష్ణ పరమహంస 5 అగ్నిని వెలిగించుకునేవాడు, దాని మధ్యన కూర్చునేవాడు. తపస్సు వల్ల లాభం ఏంటి అంటే అనేక కర్మల క్షయము మీకు తెలియకుండా అయిపోతుంది. అనేక బాధలు మీరు అనుభవించక్కర్లే. సాధనా శిబిరాలు పేరే ఇది, సాధనా శిబిరం ఇదే. ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకుని మనం రిలాక్స్ అవటానికి రాలే. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే సాధనలు చేయటానికి. పూర్వకాలంలో ఋషులు ప్రాయశ్చిత్త విధానం అని ఒకటి చెప్తూ ఉండేవారు. ఆ ప్రాయశ్చిత్త విధానము లేకుండా అసలు ఏ యోగ సాధన జరగదు. అంటే యోగ సాధనలో మనం ఇదివరకు చేసుకున్నటువంటి కొన్ని కర్మలు అడ్డు తగులుతూ ఉంటాయి. ఆ కర్మల్ని దూరం చేసుకోవటానికి, ఆ కర్మల యొక్క దుష్ప్రభావాన్ని తీసివేయటానికి తపించటం. ఇప్పుడు జరుగుతున్నది చాలా అద్భుతమైనటువంటి తపస్సు. కానీ ప్రకృతి ఎక్కువసేపు తపస్సు చేయనివ్వదు. ఇంకో గంటన్నరలో చల్లబడిపోతుంది. ఏం చేస్తాం, మనం తపస్సు చేయాలన్నా కూడా ప్రకృతి మనల్ని తపస్సు చేయనివ్వదు. ఇంచేత అవకాశం దొరికినప్పుడు విసురుకోకుండా సాధ్యమైనంత వరకు తపించటం నేర్చుకోండి. ఇది చాలా పెద్ద ప్రాయశ్చిత్త విధానం. ఇది అనేక రోగాలు, అనేక క్రానిక్ డిసీజెస్ దీంతో పోతాయి. స్నేహనము అని పేరు, స్వేదనము అని పేరు, రెండు పేర్లు ఉన్నాయి ఆయుర్వేదంలో. స్టీమ్ బాత్ అని పేరు వినే ఉంటారు. కావాలని వాడికి 125 రూపాయలు ఇచ్చుకుని మీరు స్టీమ్ బాత్ చేస్తారు. సహజంగా స్టీమ్ బాత్ వస్తూ ఉంటే వద్దంటారు. ఏమంటాం మనం, అది మన పరిస్థితి ఏంటి అంటే దేనికైనా మనం డబ్బిచ్చుకుంటే గానీ దానికి విలువ ఉండదు. అంచేత ఇది స్టీమ్ బాత్ అనుకుని తల 50 రూపాయలు ఇక్కడ పెట్టేసి చోట్ల అలా కాచుకుంటూ ఉండండి. తుడుచుకోవద్దు కూడా, కళ్ళ మీద పడితే తప్ప. అది కండిషన్. అది ఒక సాధనగా స్వీకరించండి. దాన్ని ఒక మహాపర్వతాన్ని మీరు ఎత్తాలి అంటే చోట ఓడ్చకుండా ఎత్తలేం కదా. అంచేతే ఎత్తామో లేదో మనకు తెలియదు, కానీ చోట్లు ఓడిచేస్తే ప్రూఫ్. అంచేత కొంచెం అది ఒక సాధనలో భాగంగా స్వీకరించండి, చాలా ఆనందంగా ఉంటుంది అది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ సాధన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేదాలను భూమి మీదకి దింపటం. వేదాలను భూమి మీదకి దింపటం అంటే మనం ఏమనుకుంటాం, వేద మంత్రాలు కొన్ని ఉన్నాయి, ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అథర్వ వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, సామవేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు వేదాలు కావు. వేదాలకి 6 అంగాలు ఉన్నాయి. దాని గురించి ఎలా చెప్పాలి అని పొద్దున్న అనుకుంటున్నాను నేను మీకు. పొద్దున్న అనుకుంటూ ఉంటే మన నరసరావుపేట నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి స్నేహితులు నా సమస్యని తీర్చేశారు. వాళ్ళు 800 రూపాయల పుస్తకం ఒకటి ప్రింట్ అయింది, భారతీయ విద్యాభవన్ వాళ్ళది. అందులో వేదాల గురించి చెప్తూ ఆ వేదాలని అర్థం చేసుకోవటానికి 6 అంగాలు కావాలి, ఆ 6 అంగాలని మీరు అర్థం చేసుకోండి అని చెప్తూ మొదటి అంగము శిక్ష. శిక్ష అనేది వేద పురుషుడికి ముక్కు వంటిది అని చెప్తున్నారు. శిక్ష అనేది నోస్ ఆఫ్ ది వేద పురుష అని ఎవరు చెప్తున్నారు? పరమాచార్య అయినటువంటి చంద్రశేఖర స్వామి వారు, ఆదిశంకరాచార్యులు వారి తర్వాత. నిజంగా శంకరాచార్య పరంపరలో ఎవరైనా శంకరాచార్య పీఠానికి అర్హత ఉన్నవాడు ఎవడైనా వచ్చాడంటే ఆయనే. దాని తర్వాత ఎవరు రాలే. మిగతా వాళ్ళందరూ పీఠం వల్ల శంకరాచార్యులు వారు అయ్యారు తప్ప ఈ స్వామీజీ. ఆయన శంకరాచార్యుల వారు కాకపోయినా శంకరాచార్యుల వారు అంతటి వాడే. నడిచే దైవము అని ఒక పుస్తకం ఆయన మీద వచ్చింది, ఎప్పుడైనా వీలుంటే చదవండి మీరందరూ కూడా. ఆయన ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో తిరిగారో, మన పక్క నుంచే తిరిగి ఉంటారు, మీ ఊరి నుంచే వెళ్ళి ఉంటారు. ఆయన నడిచే దైవము అని ఆయన యొక్క అద్భుత శక్తులు మీరు విని ఉండరు. ఆయన్ని అనంతపూర్లో నేను ఉన్నప్పుడు కలుసుకోవటం సంభవించింది. 3 మాటలు మాట్లాడుకుందాం మేము. ఆ 3 మాటల్లోనే స్వరయోగం గురించి చెప్పారు ఆయన నాకు. శ్వాస ద్వారా భవిష్యత్తును ఎలా చెప్పవచ్చో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వేద విజ్ఞానము అంటే మంత్రాలు కావు, మీ శరీరమే అని మళ్లీ మళ్లీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి స్వయంగా పరమాచార్య లాంటి వ్యక్తి 800 పేజీల పుస్తకంలో కూడా అదే మాట రాశాడు. అది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మనం పొద్దున చేసినటువంటి సూర్య నమస్కారాలైనా, తర్వాత చేయబోయేటటువంటి దక్ష ప్రదక్షిణాలైనా, ఏవైనా కూడా మీ శరీరంలోంచి వేదాన్ని పలికించటం. మీ శరీరంలో పలకాలి వేదాలు, ఖండతా పట్టినటువంటి సూక్తాలు కాదు పలకటం. వేదాలు చదవటానికి అర్హత లేదు అని సంత జ్ఞానేశ్వరిని నిలదీశారు ఆనాటి వాళ్ళు. కథ తెలిసే ఉంటుంది మీకు. సంత జ్ఞానేశ్వర్ యొక్క తండ్రి సన్యాసం పుచ్చుకున్న తర్వాత మళ్ళా గృహస్థాశ్రమంలోకి వస్తాడు. గృహస్థాశ్రమంలోకి వచ్చాక ఆ 4 పిల్లలు పుడతారు. సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు మళ్ళా గృహస్థాశ్రమంలోకి వస్తే శాస్త్ర రూపేణ తప్పు కనుక ఆ 4 పిల్లల్ని వెలివేశారు ఆనాటి పండిత సముదాయము. వాళ్ళని బావిలో నీళ్లు తాగనిచ్చేవారు కాదు, ఇంట్లో నిప్పు ఇచ్చేవారు కాదు. పూర్వకాలంలో ఆ నిప్పు తీసుకుని పక్కింటి వాళ్ళను అక్కడో కుంపటి వెలుగు చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. సంత జ్ఞానేశ్వర్ చెల్లెలు ముక్తాబాయి ఒకరోజు పొద్దున్నే నిప్పు కావాలి అని పక్కింటికి వెళ్తే నువ్వు మీరు నన్ను ముట్టుకోకూడదుట, మిమ్మల్ని వెలివేశారు, ఇచ్చేత మేము నిప్పిమో అన్నారు. ఏడుస్తూ లోపలికి వచ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు సంత జ్ఞానేశ్వరు. నిప్పు లేదు, రొట్టె ఎలా వండుతాను నీకు, దానికే ఉంది, నేను ఇలా పడుకుంటాను బోర్లను, నా వీట్ మీద పెట్టుకుని వండేసే అన్నాడు. ఏ చక్రం? మణిపూరక చక్రం ఉపయోగించాడు. మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకుని నిప్పుని తయారు చేసుకుని తన చెల్లెల చేత వంట వండించుకుని హాయిగా తిన్నారు వాళ్ళు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఈయన్ని పరిహసిస్తూ, మీరు వేదాలు చదివే హక్కు లేదు, ఇది లేదు అది లేదు అని పండితులు ఎవరు అంటూ ఉంటే, నాకు వేదాలు చదివే హక్కు లేదా అంటూ దారిలో పోతున్నటువంటి ఒక గేదెను ముట్టుకున్నాడు. గేదె నోట్లోంచి వేదాలు వచ్చాయని చదివారు కదా, అంచేత మనలోంచి వేదాలు పలకాలి. అది మీరు అర్థం చేసుకోండి, వేదాలు ఖండతా పట్టడం కాదు, వేదాలు పుస్తకాల ద్వారా చదవటం కాదు, మీలోంచి వేదాలు పలికించేటటువంటి విధానం ఇక్కడ నేర్చుకోబోతున్నాం మనం. గిరి అనే పదానికి అర్థము వాక్ అని కూడా ఉంది సంస్కృతంలో. గిరి అనే పదము అటు పర్వతానికి అర్థం ఉంది, ఇటు వాక్కి కూడా అర్థం ఉంది. గోవర్ధన గిరి. గో అంటే ఇంద్రియాలు, సూర్యకిరణాలు, రెండు అర్థాలు ఉన్నాయి మళ్ళా దానికి. వేదాలు అర్థం చేసుకోవటానికి అరవింద మహర్షి రాసినటువంటి, యోగి అరవిందులు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. అందులో గో అనే పదానికి ఆయన 172 అర్థాలు ఇచ్చాడు. అంత గొప్పదైనటువంటి పదము. ఆ 172 కూడా పాలించేవాడు గోపాలుడు. ఆవుల్ని పాలించేవాడు గోపాలుడు కాదు. మనం చాలా సులభంగా మనం తెలివితేటల్ని సులభంగా అర్థం చేసేసుకుందాం అనుకుంటాం. కృష్ణుడు గోపాలుడు అంటే ఆవుల్ని పాలించేవాడు ఒకడు, ఒక యాంగిల్. కానీ అసలైన యాంగిల్ ఏంటి అంటే 172 రకాల సూర్యకిరణాలను ఉపయోగించుకునే శక్తి కలటటువంటి వ్యక్తిత్వము. అది మనం నేర్చుకోబోతున్నాం, అది గుర్తుంచుకోండి. కష్టం కాదు, అది గురువు యొక్క స్పర్శ చేతితో తగిలితే గేదె నోట్లోంచి వేదాలు వస్తే మన నోట్లోంచి ఎందుకు రావు? గేదె కంటే ఖచ్చితంగా మనం బెటరని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఎంత ఖచ్చితంగా తెలుసుకోగలుగుతామో అర్థం చేసుకోవటానికి మొట్టమొదట అంగము వేదాలలో శిక్ష. ఈ శిక్ష అనేది వేదాలకి ముక్కు వంటిది. మనకి ముక్కు ఏంటి? ఇది కదా. ఈ ముక్కు దేని మీద ఆధారపడిందో నేను మీకు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ గుర్తు చేసుకోండి, నోట్ చేసుకోండి. మూలాధారము. అంచేత మూలాధారానికి చెప్పేటటువంటి ప్రతి సాధన ఇక్కడ మీరు చేస్తున్నది వేదాలను అర్థం చేసుకునేటటువంటి 6 అంగాలలో శిక్ష అనే పదానికి ఉపయోగపడుతుంది అని గుర్తు చేసుకోండి. 2వ పాయింట్కి రండి. వ్యాకరణము, మౌత్ ఆఫ్ ది వేదాస్, వేదాలకు ముఖము వంటిది. ఈ వేదాల యొక్క ముఖము వాక్, నాలిక ద్వారా మనం ఉచ్చారణ చేసేటటువంటి వాక్, స్వాధిష్టాన చక్రము ద్వారా ఉపయోగించుకుంటాం మనం. అంచేత వ్యాకరణము ఈక్వేషన్ ఎక్కడికి వస్తాం మనం? స్వాధిష్టాన చక్రము. అంచేత వేదాలకి మన శరీరానికి ఉన్నటువంటి లింక్ తెలుసుకుని ఈ 5 రోజుల్లో మీరు వేదాలు పలికించటం నేర్చుకుంటారు అని నా ఆశ. కొంచెం మిల్లిమిల్లిగా, మొదటి రోజు క్లాసు కనుక కొంచెం మీకు కన్ఫ్యూజన్ కావచ్చు, కానీ ఈక్వేషన్స్ మీరు వేసుకుంటూ క్రమక్రమంగా అర్థం చేసుకుని ఉంటే అర్థమైపోతుంది మీకు. అంచేత పొద్దున్న చేసిన సూర్య నమస్కారాలకి ఇప్పటికీ లింక్ అర్థమైంది కదా. హరాం మిత్రాయ నమః నుంచి మొదలెట్టి హరః పూష్ణే నమకి వచ్చాం మనం. రహ పూష్ణే నమః మూలాధారం. మూలాధారం అంటే వేదం యొక్క ఏ అంగాన్ని ముట్టుకుంటున్నాం మనం? శిక్షను ముట్టుకుంటున్నాం, వేదం యొక్క ముక్కును ముట్టుకుంటున్నాం. అక్కడ నుంచి పైకి వచ్చాం. రహ పూష్ణే నమః, దానిపైన ఏం చెప్పాం మనం? ఖగాయ నమః దాని ముందు అక్షరం ఉంది హరౌం ఖగాయ నమః అది వేదాల యొక్క వ్యాకరణము నోరు మనది తర్వాత ఛందస్సు ఇది బాగా అర్థం చేసుకోండి ఛందస్సు కనుక అర్థం అవుతే అసలు మనం గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థమవుతుంది ఛందస్సు అనేది వేదాల యొక్క కాళ్ళు కాళ్ళతో మనం ఏం చేస్తాం అడుగులు వేస్తాం వెళ్ళవలసిన చోటకి వెళ్తాం మన లక్ష్య సాధన చేస్తాం మనం మన అడుగు జాడలు గురువు యొక్క అడుగు జాడలలో కలుపుతాం ఆ అడుగు జాడలలో కలిపేటటువంటి ప్రక్రియ ఛందస్సు అంచేత గాయత్రి ఛందస్సు మీకు అర్థమవుతే గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి వశిష్ఠుడు గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి దయానంద సరస్వతి గాయత్రి మంత్రోచ్చారణ చేసినటువంటి శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అడుగు జాడలలో మీరు నడవగలుగుతారు ఆ జోడు వేసుకున్నారనమాట మీ కాళ్ళు ఆ ఛందస్సులో నడుస్తాయి మీరు సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటారు కదా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు ఏంటి స్టెప్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారంటే మీకు నచ్చదు ఇంగ్లీష్లో అందాం ఏం వేస్తూ ఉంటారు వాళ్ళు అడుగులే వేస్తూ ఉంటారు ఇంగ్లీష్లో స్టెప్స్ వేస్తూ ఉంటారు ఆ స్టెప్స్ని ఏమంటాం మనం ఛందస్సు ఆ స్టెప్స్ వేస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఆ ఛందోబద్ధంగా స్టెప్ వేయలేదనుకోండి డ్యాన్స్లో ఏమవుతుంది మొత్తం డ్యాన్స్ ఫ్లాప్ అయిపోతుంది అంచేత గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మన జీవిత విధానము గాయత్రి సాధకులం అయినటువంటి జీవిత విధానము మన అడుగులు ఎలా పడాలి మన జీవిత విధానం ఎలా ఉండాలి ఆ గురువుల యొక్క జీవిత విధానంతో ఎలా నడవాలి గాయత్రి ఛందస్సులో అని తెలుసుకునేది వేదాల యొక్క ఛందస్సు కాళ్ళు కాళ్ళకి సంబంధించినటువంటి చక్రం ఏమిటి చెప్పగలరా మీలో మణిపూరకం ఇంచేతంటే కంటికి సంబంధించినటువంటి చక్రము మణిపూరకము ఇంచేత అంటే తేజస్సు అగ్నికి సంబంధించింది కనుక అగ్ని యొక్క జ్ఞానేంద్రియము కళ్ళు అగ్ని యొక్క కర్మేంద్రియము కాళ్ళు అంచేత మణిపూరక చక్రము ఛందస్సు నిరుక్తము ఇయర్ ఆఫ్ ది వేద పురుష వేద పురుషుని యొక్క చెవి మన శరీరంలో ఏ చక్రం ఏంటుంది చెవి ఆకాశతత్వానికి కదా ఆకాశతత్వం అంటే విశుద్ధ చక్రం అనాహతం వాయుతత్వం అంచేత విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి చక్రము జ్యోతిషము ఐ ఆఫ్ ది వేద పురుష వేద పురుషుని యొక్క కన్ను దీనికి ఏం చక్రం కన్ను మణిపూరకమే కల్ప తర్వాతది వేదాంగాలలో కల్ప హ్యాండ్ ఆఫ్ ది వేద పురుష వేద పురుషుని యొక్క చెయ్య చెయ్యి వాయుతత్వానికి ప్రతినిధి కనుక వాయుతత్వం అనాహత చక్రానికి ప్రతినిధి కనుక గురువు యొక్క అనాహత చక్రము మీ అనాహత చక్రము మేల్కొల్పాలి అంటే గురువు యొక్క చెయ్యి మన సహస్రారం మీద పెట్టుకుంటాం హస్త మస్తక స్పర్శ అనేది వస్తుంది ఇవి ఆరు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్ప ఇవి వేదము యొక్క ఆరు అంగాలు ఈ ఆరు అంగాల గురించి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం ఇవి మీరు మనసులో పెట్టుకోండి ఇది ఎందుకు చెప్పుకుంటున్నావో చెప్పాను కదా ఈ క్యాంప్ పేరు మనం పెట్టుకున్నది ఏంటో క్యాంప్ పేరు గోవర్ధనగిరి ఉత్థాన శిబిరము మీ ఇష్టం పెద్ద పెద్ద పేర్లు మనం పెట్టేసుకుంటున్నాం క్యాంప్కి ఆ పేర్ల యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని మీరు దానికి తగినటువంటి స్థాయిలో మీ జీవితాన్ని 5 రోజుల్లో మలుచుకోండి మలుచుకోవటానికి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మీరు చాలా మౌనంగా ఉండాలి మౌనం మీ స్వభావం అయిపోవాలి. ఇక్కడ కొంతమంది ఆరుగురు ఏడుగురితో మాట్లాడటానికి ఒప్పుకున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడకపోతే మన పనులు జరగవు. కానీ మాట్లాడకుండా ఉండటానికి మీరు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తే తప్ప ఈ సాధన జరగదు. ఏంటి సాధన? గోవర్ధన. గో అంటే ఇంద్రియాలు, వర్ధన అంటే మ్యాగ్నిఫికేషన్, ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని పెంచుకొనుట. దేని ద్వారా పెంచుకుంటాం ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని? వాక్కు ద్వారా, గిరి ద్వారా, గోవర్ధన గిరి. ఇంద్రియాల యొక్క సామర్థ్యాన్ని వాక్కు ద్వారా పెంచుకుని పైకి లేవటానికి, జీవిత మార్గంలో ముందుకు వెళ్ళటానికి నేర్చుకునేటటువంటి ప్రక్రియ గోవర్ధన గిరి ఉత్థాన శిబిరము. ఈ గోవర్ధన గిరిని శ్రీకృష్ణుడు ఆ గోపాలు గోపికల చేత చేయించాడు. ఇంద్రుడు యొక్క పూజ చేస్తూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఇంద్రుడు చాలా గొప్ప దేవుడు ఆ కాలంలో. ఇంద్రుడు యొక్క, మీ టేప్ లో సౌండ్ వచ్చేస్తుంది, ఫ్యాన్ ఆపి. ఇంద్రుడి యొక్క శక్తికి మనం అందరం బానిసలమే, ఇంద్రియాలకి బానిసలమే కదా. ఇంద్రియాలకి బానిసత్వము వద్దు, ఇంద్రియాల్ని ఎదిరిద్దాము. అది శ్రీకృష్ణుడు ఆనాటి సాధకుల చేత చేయించినటువంటి సాధనా విధానము. ఇంద్రియాలకి బానిస కాకండి. గాలి లేదు, వద్దు. ఫ్యాను లేదు, వద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంద్రియాలకి బానిసలమ్మా మనం ఈ 5 రోజులు. అది మీద గుర్తుంచుకోండి. ఇంద్రుణ్ణి ఎదిరిస్తాం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ. నీడలో కూర్చోం, ఎండలోనే కూర్చుంటాం. కానీ ఎండ దెబ్బ తినకూడదు. కామన్ సెన్స్ ఉపయోగించండి. భరించగలిగేనంత సాధనే చేసుకోండి. ఎవరికి వాళ్ళు, మీ శరీరమే మీకు కొలబద్ద. భరించలేకపోతే నీడలోకి వచ్చేసేయండి. అలానే ఎండలోనూ కూర్చోక్కర్లే. కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ ఇంద్రియాలని ఎదిరిద్దాం. ఈ ఇంద్రియాలని ఎదిరించటానికి జరిగినటువంటి కథ ఏంటి? అక్కడ మీరు ఇంద్రుణ్ణి పూజించటం మానేయండి అన్నాడు. దేవతల్ని పూజించటం మానేయండి అన్నాడు. దేవతల్ని పూజించటం మానేసి దేన్ని పూజించమన్నాడు? మన నగరానికి దగ్గరగా, మన పల్లెకి దగ్గరగానే గోవర్ధన పర్వతం ఉంది. ఆ గోవర్ధన పర్వతం మీద పండినటువంటి కాయలు, గోవర్ధన పర్వతం మీద పండినటువంటి పళ్ళు, గోవర్ధన పర్వతం నుంచి ప్రవహిస్తున్నటువంటి నదులు కదా మన జీవనానికి ఆధారము. మన పశువుల్ని ఆ అడవుల్లోనే కదా మనం మేపుకుని జీవిస్తున్నాం. అంచేత ప్రకృతికి దగ్గరగా వెళ్దాం మనం. ప్రకృతికి దగ్గరగా వెళ్తాం అంటే ఏంటి? ఫ్యాన్లు వేసుకోవటం కాదు, లైట్లు వేసుకోవటం కాదు. అంతేగా, ప్రకృతి మిమ్మల్ని ఎలా ఉంచితే అలా ఉంచండి. అడవుల్లోకి వెళ్తాం అంటే అర్థం అది. అంచేత ప్రకృతికి దగ్గరగా వెళ్దాం అన్నాడు. ప్రకృతికి దగ్గరగా వెళ్దాం అనేసరికల్లా ప్రకృతిలో ఉన్నటువంటి తమాషా ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏది కావాలనుకుంటావో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చేస్తుంది. మా అత్తయ్య ఒడియాలు పెట్టేది పాపం, ఖచ్చితంగా వర్షం కురిసేది ఆ రోజు. మొన్న రాజమండ్రిలో కూడా అదే జరిగింది అనుకుంటాను నేను కదా. అంటే ఏం చేస్తుంది ప్రకృతి? మీరు నిజంగా ఏదైనా పని ఆచరణలో పెడితే, అది ఒడియాలు పెట్టాలనుకుంటే వర్షం కురవదు, పెడితే వర్షం కురుస్తుంది. ఆచరణలో కనుక మీరు ప్రకృతిని ఎదిరించటానికి, ఉపయోగించుకోవటానికి ముందుకు వెళ్తే ప్రకృతి ఎదురు తిరుగుతుంది. కృష్ణుడికి కూడా ఎదురు తిరిగింది ప్రకృతి. విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి మేఘాలు, విపరీతమైనటువంటి మెరుపులు. సాధనలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సిన విషయం ఇది. సుఖంగా ఉంటే చేస్తామంటారు, సుఖంగా ఉంటే అది సాధనే కాదు, అది అసంభవం. అది సుఖంగా ఉడకాలే బియ్యం ఉందనుకో, కుతకుతకుతకుతలు ఆడకుండా సుఖంగా ఉడకాలి. నీళ్లు వేడెక్కకూడదు, ఉడికించండి బియ్యం. ఉడకదు. అంచేత మీరు క్యాంపుకు వచ్చాక కాస్త ఉడకాలి, కానీ కోపంతో కాదు. సాధన శిబిరం అరేంజ్ చేసిన వాళ్ళు చేసిన ఏర్పాట్లు బాగోలేవని కూడా ఉడకొచ్చు, బాగా వాళ్ళ మీద విరుచుకుపడవచ్చు. అది కరెక్ట్ ఉడకటం కాదు, అది మాడిపోతుంది సాధన. అలా కాకుండా ప్రకృతి ఎదురు తిరుగుతుంది సాధన చేసినప్పుడు, ఎప్పుడు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది. టీవీ సినిమా చూస్తూ ఉంటాను నేను చాలాసార్లు. మేము విజయవాడ వెళ్ళినప్పుడు మా చెల్లెలు ఇంటికి ఖచ్చితంగా రాత్రి 12 గంటలకు సినిమా చూడటం మొదలు పెడతాను, 2, 2:30 వరకు చూస్తాను నేను. పాపం తను అతి కష్టం మీద మెలకుగా ఉంటుంది, అన్న సినిమా చూస్తున్నాడు కదా అని. అదే వేదాలు చదువుదామని పుస్తకం తీస్తాను 9:30కి నేను. ఆ రోజు ఖచ్చితంగా 10 గంటల నిద్ర వచ్చేస్తుంది. నాకు కూడా, మీకు ఇంత లెక్చర్లు కొడుతున్నటువంటి నాకు కూడా ఇప్పుడు కూడా ఇందాక చూస్తున్నాను నేను కాస్త నిరుక్తము, అది ఎలా కళ్ళు మూతలు పడ్డాయి. నా అదృష్టం బాగుండి ఏమైంది అంటే వాళ్ళు టిఫిన్కి పిలిచారు, లేకపోతే నిద్ర వచ్చేసేదేమో. ప్రకృతి మిమ్మల్ని సాధన చేయనివ్వదు. కారణం ఏమిటి అంటే సాధన చేయనివ్వటానికి ప్రకృతి ఎదురు తిరగటానికి కారణం ఏం లేదు. మీ సామర్థ్యం ఉన్నంత వరకు పని మీరు చేస్తూ ఉంటే అలసట ఉండదు, ఏమి ఉండదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు సామర్థ్యం కంటే 1 ఇంచు ఎక్కువ పని చేయదలుచుకుంటే ఇంద్రియాలు అలసిపోతాయి. అలసిపోయినటువంటి ఇంద్రియాలు రెస్ట్ కోరుతాయి. అది అంచేత సాధన మీరు ఎప్పుడైతే చేస్తారో ఇంద్రియాలు, ఇంద్రుడు మీకు ఎదురు తిరుగుతాయి. మరి ఎదురు తిరిగినప్పుడు ఏం చేయాలి? ఆ ఇంద్రియాలకి లొంగిపోకుండా మీకు ఏ చేతి కర్ర సహాయం దొరికితే ఆ చేతి కర్ర యొక్క సహాయం తీసుకోండి. ఊతకి ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఏ ఆధారమైనా తీసుకోవచ్చు. దాన్ని కనుక మీరు సహాయం తీసుకుంటే, ఏ విధంగా సహాయం తీసుకుంటాం, మనం రిపీట్ చేసుకుంటూ ఉంటాం. మనం చేయవలసినటువంటి సాధన ఏంటి, మనం చేయవలసినటువంటి సాధన ఉద్దేశ్యం ఏమిటి, దాన్ని మనం నిరంతరం రిపీట్ చేసుకుంటూ ఉంటామే, దానినే ఇంగ్లీష్లో యువర్ వర్డ్ ఈజ్ యువర్ వ్యాండ్ అని ఫ్లోరెన్స్ షిన్ అనేటటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పింది. నీ మాటే నీ చేతి కర్ర, నీకు ఆధారం ఇచ్చేటటువంటి కర్ర మన మంత్రమే. మంత్రాలు మనకి ఆధారం ఇచ్చేటటువంటి కర్రలుగా మారాలి, మన సాధనకి ఉపయోగపడేటటువంటి కర్రలుగా మారాలి. ఆ కర్రలుగా మార్చుకోవటం ఎలాగా అనేదే మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి మాటల్లో నేను చెప్పదలుచుకున్నది మంత్రాన్ని మీరు ఆధారంగా ఎలా చేసుకోవటం, హౌ టు డిపెండ్ ఆన్ మంత్ర. జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా, సాధనలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మంత్రాన్ని ఆధారంగా ఎలా చేసుకోవాలి. త్యాగరాజు రామ అనే నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. వాల్మీకి రామ అనే నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ప్రహ్లాదుడు నారాయణ అనేటటువంటి నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవ అనే నామాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇలాగా మనం కొన్ని 100 ఆధ్యాత్మిక సాఫల్యత పొందినటువంటి వ్యక్తులు ఒక నామాన్ని ఆధారంగా చేసుకుని సిద్ధి పొందినట్టు మనం చదువుకుంటున్నాం. అదే నామాన్ని మనం కూడా ఉచ్చరిస్తున్నాం. రామ వాల్మీకి ఉచ్చారణ చేశాడు, త్యాగరాజు కృష్ణ మీరాబాయి ఉచ్చారణ చేసింది, సూరదాస్ ఉచ్చారణ చేశాడు, రామనామం తులసిదాస్ ఉచ్చారణ చేశాడు, దయానంద సరస్వతి గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు, శ్రీరామ్ శర్మ ఆచార్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు. మరి వాళ్ళందరూ అంత సిద్ధ పురుషులు మహాస్థితికి వెళ్ళిపోతే ఆ నామాన్నే పట్టుకున్నటువంటి మనము మళ్ళా ఒక అన్ని నామాన్ని పట్టుకుంటాం మనం. సాయిరామ్ అని అంటూ ఉంటాం మధ్యలో, సిబివి అంటూ ఉంటాం మధ్యలో, ఎందుకైనా మంచిది. ఇది ఇది కాదు, అసలు నామాలు ఏమీ అక్కర్లేదు. ముక్కులోంచి గాలి లోపలికి వెళ్ళిపోతుంది, ముక్కులోంచి గాలి బయటకు వచ్చేస్తుంది, అని లహరి మహాశయాన్ని కూడా ఎందుకైనా పక్కన పెట్టుకున్నాం మనం. ఇదంతా కాకుండా రామకృష్ణ పరమహంస అన్ని దేవతల్ని ఉపాసన చేసి సిద్ధి పొందేట్టే కదా అని ఆయన కూడా పక్కన పెట్టేసుకున్నాం ఎందుకైనా మంచిది, ఈయన పార్టీలో కూడా మేమున్నామని. ఇదంతా కాకుండా వీటికో చోట సాయిబాబా గుడి విలిచిపోతుంది, ఎందుకైనా మంచిది, ఆయన వదిలేసుకుంటే చాలా కష్టాలు వస్తాయేమో రేపు. ఆయన దేవుడు అవునో కాదో డౌట్ఫులే, అయినా ఎందుకైనా పెట్టేసుకుందాం. సత్యసాయిబాబా కూడా దేవుడే అంటున్నారు కదా, ఆయన్ని పక్కన పడేసాం. ఇదంతా పక్కన పడేస్తే అరవిందో అనే ఆయన ఎవడో ఉన్నట్ట, ఆయన అమృతత్వాన్ని గురించి మాట్లాడేట తెలియదు, ఆయన మాట్లాడలేదో, మనం ఎప్పుడు చదివామా ఏంటి సావిత్రి, బొమ్మ పెట్టుకున్నాం అంతే. అక్కడ ఆయన ఏదో అమృతత్వం గురించి చెప్పేట, ఆయన్ని పక్కన పెట్టేసుకుందాం. సరే మన గురుదేవులు ఉండనే ఉన్నారు, శ్రీరామ శర్మ ఆచార్య పాపం చాలా అమాయకుడు, పాపం అడిగిందే ఇచ్చేస్తాడు అని నేను, ఎందుకైనా మంచిది ఆయన్ని పెట్టి. కానీ వీళ్ళందరూ ఏ నామాన్ని అయితే ఆధారం చేసుకుని అంత గొప్పవాళ్ళు అయ్యారో ఆ నామాన్ని మనం ఎందుకు ఆధారం చేసుకోలేకపోతున్నాం? వాళ్లకి అది ఆధారంగా పనిచేసినప్పుడు వాళ్లని ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి కర్ర పనిచేసింది కదా. అలాగే శరీరం అనేటటువంటి ఇంద్రియ సమూహాన్ని గోవర్ధన పర్వతాన్ని ఎత్తటానికి ఆ వాక్కు ఎందుకు పనిచేయటం లేదు, అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. పని చేస్తుంది అని వాళ్ళ జీవితాలు చెప్తున్నాయి, మహర్షుల చరిత్రలు చెప్తున్నాయి, భక్తుల చరిత్రలు చెప్తున్నాయి, పనిచేస్తుంది, అది చేసింది వాళ్ళందరికీ కూడా. వాళ్ళకి పనిచేసినటువంటిది మనకి ఎందుకు పనిచేయటం లేదు? దీనికి కారణం మీ ముందే ఉంది, ఎక్కడో లేదు. దీనికి కారణం స్కూల్లో ఒకే టీచర్ అందరి పిల్లలకి పాఠం చెప్తాడు, ఒకడు యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒకడు పరీక్ష రాయాలి కూడా, ఎందుకు రాయటం, ఎందుకు ఎలాగో ఫెయిల్ అవుతాం కదా అని. మరి టీచర్ ఒకడే, ఒకడే తన వాక్కుని అంతమంది పిల్లలకి చెప్తున్నాడు. చెప్పినా ఒకడికి యూనివర్సిటీ ఫస్ట్ ఎందుకు వస్తుంది, ఒకడికి యూనివర్సిటీ లాస్ట్ ఎందుకు వస్తుంది? గురువు చెప్పే విధానంలో ఏమైనా లోపం ఉంటే అందరూ ఫెయిల్ అవ్వాలి కదా, అవటం లేదు కదా. అంచేత ఎక్కడ తప్పు ఉంది? మంత్రంలో తప్పు లేదు, గురువులలో తప్పు లేదు, గురువులు మనకి అందించినటువంటి విధి విధానంలో తప్పు లేదు. తప్పు ఎక్కడ వస్తుంది అంటే మీకేమీ లాభం లేదు, ఏమీ కనిపించదు. మీరు కళ్ళు తెరిస్తే ఒక చిన్న అగ్గిపుల్ల గీసినా చాలు దారి కనిపిస్తుంది. నిన్న మేము అలాగే వచ్చాం, 3 కిలోమీటర్ల దూరంలో ఎంతగా ఉండగానే మా మోటార్ సైకిల్ లైట్ పనిచేయలే, అలాగే వచ్చేసాం చీకట్లో. ఆ సిగ్నల్ లైట్స్ ఏంటంటారు దాన్ని, సిగ్నల్ లైట్స్ పనిచేస్తున్నాయి, దాని వెలుతుల్లో వచ్చేసాం, కళ్ళు తెరుచుకుని ఉన్నాం గనక. అలాంటిదే మహామహా సూర్యులైనటువంటి ఇంతమంది గురువుల్ని మనం ఎన్నుకున్న ఒక్కళ్ళని కాదు, 12 గురు ఉన్నారు మనకి. ద్వాదశ రాశి చక్రానికి కావలసినటువంటి, ద్వాదశ రాశి చక్రాల్లో మన శరీరంలో ఉన్నటువంటి విధానాన్ని తెలిపేటటువంటి 12 గురు గురువుల్ని కావాలని ఎన్నుకున్నాం. ఎన్నుకున్నా కూడా ఆ మంత్రాలు మనకేమీ పనిచేయటం లే, ఏమీ పని చేయకపోవటానికి కారణం రిపీటెడ్గా అన్ని చోట్ల నేను చెప్పుకుంటూ వస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మనస్సులో ఉంది లోపం, మీ దృష్టిలో ఉంది లోపం, మీ ఊహించే విధానంలో ఉంది లోపం. చిన్న పిల్లలు ఎంత హాయిగా మనం చెప్పినటువంటి మాటల్ని నమ్మేస్తారో ఆ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వం తెచ్చుకోండి మీరు. ఆ అమాయకత్వాన్ని తెచ్చుకోవటానికే ఈ క్యాంపులు పెట్టుకునేది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ లాజిక్లు ఉపయోగిస్తారు. ఇక్కడున్న 5 రోజులు మీరు మర్చిపోండి, మీరు ఆఫీసర్స్ అని, మీరు ఉద్యోగస్తులని, మీరు చదువుకున్న వాళ్ళని, మీరు అఖండ మేధా సంపత్తులు ఉన్నవాళ్ళని, మీకేమీ తెలీదు. ఎలాంటి వాళ్ళు మీరు? ఒక తల్లి ఒక ఊళ్ళో చాలా పేద స్థితిలో ఉంది, 3వ క్లాసో 4వ క్లాసో చదువుతున్నాడు కుర్రవాడు. ఆ కుర్రవాడు ఒకరోజు పొద్దున్నే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇవాళ మా టీచర్ గారింట్లో పెళ్లి ఉంది. అందరూ వాళ్ళకి చేతనైనటువంటి పదార్థాలు, కూరగాయలు కానీ ఆహార సామగ్రులు కానీ దినుసులు కానీ తీసుకువెళ్ళి ఇస్తున్నారు. నేను కూడా ఏదైనా ఇవ్వాలని ఉంది. ఏమిస్తారు? చాలా బీదవాళ్ళు, అసలు ఏమీ లేదుట. తల్లికి ఏం చేయాలో పాలుపడలేదు. నేను చెప్పింది, అడవిలో నువ్వు స్కూల్కి వెళ్తూ ఉంటావు కదా, దారిలో వచ్చే చిన్న అడవి ఉంది, ఆ అడవిలో గోపాలుడు అని నీ అన్న ఉన్నాడు, ఆ అన్నను అడుగు, అతనికి చాలా ఆవులు ఉన్నాయి, పాలు పెరుగు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఆ అన్నని కనుక నువ్వు అడిగితే కావలసినంత పెరుగిస్తాడు. తర్వాత ఏం ప్రశ్నించలేదు, అడవిలో అన్న ఉంటే ఎన్నాళ్ళునో నాకు ఎందుకు చెప్పలేదు. ఆ అన్నే కావలసినంత ఆవులు అవి ఉంటే మనం ఎందుకు ఇలా అడుక్కుతుంటున్నాం, ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. తిన్నాయే వెళ్ళిపోయాడు అడవికి. వెళ్ళిపోయి పిలిచాడు, రెండోసారో మూడోసారో పిలుస్తూ వచ్చాడు. వచ్చాక కథ మీకు తెలిసినదే కదా, ఆనాటి పెరుగు హైలైట్ అయింది అక్కడ ఆ విందు భోజనంలో. అలాంటి అమాయకత్వం రావటం లే మనకి, ఎంత చెప్పినా మళ్ళా మనకి లాజిక్. మనం పెట్టినటువంటి నైవేద్యం భగవంతుడు తింటాడు అని మీలో ఎంతమందికి ఉంది నమ్మకం? తిన్నాడా ఎప్పుడైనా మనం పెట్టినటువంటి నైవేద్యం భగవంతుడు? మనలోని భగవంతుడు తింటే తినొచ్చు, అది వేరే. ఆత్మారాముడు తింటే తినొచ్చు, అది వేరే విషయం. కానీ భగవంతుడు నేను పెట్టిన నైవేద్యం తింటే కానీ నేను వినను అని తల బదులుకుంటున్నటువంటి భక్తులు ఎంతమంది తెలుసు? చిన్నపిల్లలు. ఇందుకో ఆర్తి రావటం లేదు మీకు. ఇంత అద్భుతమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రము, ఈ మంత్రాన్ని ఒకసారి ఉచ్చారణ చేస్తే చాలు, పాపాలన్నీ నాశనం అయిపోతాయి. అన్నాక కూడా మనకి బాధలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎక్కడో మీరు అడ్డు తగులుతున్నారు, మీరే అడ్డుపుల్లలు వేసుకుంటున్నారు ఎక్కడో. అర్థం చేసుకోండి, అడ్డుపుల్లలు అది కనుక మీరు ఈ గంట సేపు నేను చెప్పిన వాటిలో కనుక మీరు అర్థం చేసేసుకోగలిగితే. ఒక గురువు గారికి పరుశువేది ఆయన దగ్గర ఉంది అని ప్రసిద్ధి. పరుశువేది అంటే మీకు తెలుసు కదా, ఇనువుని కనుక ఆ పరుశువేదితో ముట్టిస్తే ఇనువు బంగారంగా మారిపోతుంది. ఆయన కూడా దాన్ని ఒప్పుకునేవాడు, అవును నా దగ్గర పరుశువేది ఉందని. ఆయనే అబ్బాయి నా దగ్గర ఏం లేదు అనిలే, ఎప్పుడు ఉంది నా దగ్గర అనేవాడు. అయితే చూపించండి అనేవారు. అంటే అరుగు అక్కడ ఎనపెట్టి ఉంది కదా, అందులో చాలా జాగ్రత్తగా దాచాను నేను, ఇదిగో తాళం చెవి తీసుకోండి చూడండి అనేవాడు. చాలా మంది తాళం చెవి తీసుకునేవారు. మీరు చూసే అర్హత లేదు, ఇంటికి వెళ్ళిపోండి అనేవాడు. అందుకే గురువులందరూ మూర్ఖులు అంటారు, పరమ ఛాదస్తులు గురువులందరూ ఒకసారి ఒక మాట అంటారు, ఒకసారి ఒక మాట అంటారు, మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేము. కరెక్ట్గా నువ్వు ఇదే చెప్తాను అంటే మాకేమైనా అర్థం అవుతుంది, కానీ ఓసారి ఈ మాట అంటావు, ఓసారి ఆ మాట అంటావు, ఓసారి యజ్ఞం పెట్టుకోమంటావు, ఓసారి యజ్ఞం పెట్టుకోవద్దంటావు, వాట్ నాన్ సెన్స్, మాకేమి అర్థం కావటం లేదు ఇదంతా. ఓసారి ఏమో నువ్వే చూడు అంటావు, తాళం చెవిస్తాం, తాళం చెవిచ్చాక చూసే అర్హత లేదంటావు. సరే పిచ్చివాళ్లే కదా గురువులందరూ అనుకుని వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు. చిన్న కుర్రాడు వచ్చి, గురువుగారు మీ దగ్గర పరుశువేది ఉంది కదా చూస్తానన్నాడు. చూడు ఇదిగో తాళించేవి అన్నాడు. నవ్వుతాడు ఆ కుర్రాడు, ఎంత మీరు గురువుగారైనా మోసం చేయాలా చిన్న కుర్రాడని, ఆ ఇనపెట్టిలో పరుశువేది లేదు అన్నాడు. నీకు అర్హత ఉందన్నాడు గురువు. కారణం మీకు అర్థం ఏంటుంది, చిన్న కుర్రాడికి ఉన్నటువంటి కామన్ సెన్స్ పెద్దవాళ్ళకి లేకపోయింది. పరుశువేది ఇనపెట్టిలో ఉంటే ఇనపెట్టి ఏం మారాలి, బంగారంగా మారాలి. అది పెద్దవాళ్ళకి ఎవరికి అర్థం కాలే. అంచేత తాళం చేయించి తాళం చేయి తీసేసుకునేవాడు గురువు. ఎందుకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళకి పరుశువేది చూసే అర్హత ఎక్కడ ఉంటుంది? కాదురా నాయన, అందులోనే ఉంది పరుశువేది. నిజమే అది బంగారంగా మారలేదు, కానీ పరుశువేది అందులోనే ఉంది చూడన్నాడు. వెళ్ళి చూసి తాళం తెరిచి చూస్తే పరుశువేది అందులోనే ఉంది, కానీ గుడ్డల్లో చుట్టబెట్టి ఉంది. ఇనువుకి పరుశువేదికి మధ్య స్పర్శ లేదు, గాయత్రి మంత్రానికి మనకి మధ్య స్పర్శ లేదు. పరుశువేదే అది, అందులో ఏం డౌట్ లేదు. కానీ మన మనస్సులున్నాయే, మన కోరికలున్నాయే, మన వాసనలున్నాయే, మన ఈర్ష్య ద్వేష అసూయ ఇవన్నీ అనేక పొరలుగా ఆ గాయత్రీ మంత్రాన్ని మీ హృదయానికి తగలనివ్వటము లేదు. మరి ఈర్ష్యా ద్వేషాసూయలు లేకపోతే మా గాయత్రి మంత్రం ఎందుకు బలే చెప్పారే గురువుగారు? మాకే ఈర్ష్యా ద్వేష అసూయ పోతే అసలు మీరెందుకు మా గురువులు అక్కర్లేదని. అందుకే గురువు ఏమంటాడు అంటే, ఉంచుకోండి, హాయిగా కాపాడుకోండి, మీ ఈర్ష్యా ద్వేషాసూయలు పోగొట్టుకోమని మేము చెప్పటం లేదు. సాధన చేస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టండి. సైన్స్ లెక్చర్ వింటున్నారు, కెమిస్ట్రీ పాఠం వింటున్నారు, మీ ఈర్ష్యా ద్వేష అసూయ కెమిస్ట్రీ నేర్చుకోకుండా ఉండటానికి ఏమైనా అడ్డు తగులుతున్నాయా? ఆ క్షణంలో వాటిని ఉపయోగించుకోవటం లేదు మీరు. అలాగే ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఈ ఈర్ష్యలు, ఈ ద్వేషాలు, ఈ కోపాలు, ఈ తాపాలు పక్కన పెట్టండి ఆ క్షణంలో. కానీ మనం ఎంత గొప్ప సాధకులమో నాకు చాలా ఆనందం ఇస్తుంది మాస్టర్. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అంతా రామ రామ రామ, అసలు ఆఫీసులో అంతా నేను రామ 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 అని అనుకుంటాను మాస్టర్. నేను వంట చేస్తున్నప్పుడు రామ రామ అనుకుంటాను, జోడు వేసుకుంటున్నప్పుడు రామ రామ అనుకుంటున్నాను, ఆఫీసర్ నన్ను తిడుతున్నప్పుడు రామ రామ అనుకుంటాను, మనసులో మన ఆఫీసర్ని తిడుతో దేవుడి దగ్గర కూర్చుంటాను, అప్పుడు ఆఫీస్ గుర్తొస్తుంది నాకు. దేవుడి దగ్గర కూర్చుంటాం, ఆఫీస్ గుర్తొస్తూ ఉంటుంది, ఆఫీసులో కూర్చుంటారు, దేవుడు గుర్తొస్తూ ఉంటుంది. ఎలా అది అనుకోండి, ఆ పిచ్చి మానుకోండి. ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసులో పనిచేసుకోండి, ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఇంట్లో పని చేసుకోండి, దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడి దగ్గర కూర్చోండి. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మీలో ఎంతమంది దేవుడి దగ్గర కూర్చుంటున్నారో ఒకసారి చూసుకోండి, తప్పు అక్కడ జరుగుతుంది. ఆ క్షణంలోనే అన్ని గుర్తొస్తాయి మీకు. మీ కోరికల జాబితాలన్నీ దేవుడి ముందు చదివేస్తాం మనం. చెప్పుకోండి, దేవుడికి వద్దని చెప్పటం లేదే, నేను పొద్దున కూడా చెప్పాను కదా. కానీ ఆ క్షణంలో లింక్ పెట్టుకోండి మీరు. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడి దగ్గరే కూర్చోండి, మిగతా విషయాలన్నీ మానేయండి. మనం అందరూ చేసేటటువంటి సాధన చాలా సులభమైనటువంటి సాధన. చాలా మంత్రాలకి కొన్ని సంవత్సరాలు మీరు తపస్సు చేస్తే, సాధారణ తపస్సు కాదు, కఠోరమైనటువంటి తపస్సు చేస్తేనే దేవత ప్రత్యక్షం అవుతుంది. రామకృష్ణ పరమహంస 16 ఏళ్ళు 17 ఏళ్ళు కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకోవటానికి ఎంత శ్రమపడ్డాడో మీకు తెలుసా? తల్లి ఇంకొక రోజు గడిచిపోయింది, ఈ రోజు కూడా నువ్వు నాకు కనిపించలేదే అని బుర్ర గోడగేసి కొట్టేసుకునేవాడు. లిటరల్గా తినే నటల్లా కాదు, ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని కొట్టుకోవడం కాదు, నిజంగానే కొట్టేసుకునేవాడు. కానీ మనం ఉపాసన చేసేటటువంటి దేవత మీరు అడగకుండానే ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రతిరోజు సూర్యుణ్ణి, గాయత్రి మంత్రాది దేవత అయినటువంటి సూర్యుడు మీరు తపస్సు చేయకనే ప్రత్యక్షంగానే ఉన్నాడు. ప్రత్యక్షమైనటువంటి దేవతని ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. అది మీరు అర్థం చేసుకోగలిగితే డైరెక్ట్ గా కంటి ముందు ప్రత్యక్షమై ఉన్నాడు ప్రతిరోజు. మళ్ళా ఛాన్స్ మిస్ అయిపోతే ఎలా మాస్టారు? మళ్ళా ఎన్ని సంవత్సరాలకో ఉదయిస్తాడు, ఏమీ గందరగోళం పడక్కర్లేదు, రేపు పొద్దున్న మళ్ళీ ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమించే లోపల మీరు పట్టేసుకోవచ్చు ఆయన్ని. గాయత్రి మంత్రము ద్వారా, గాయత్రి ఛందస్సు ద్వారా, గాయత్రి మంత్రము వేద మంత్రము, వేదాలలో చెప్పబడినటువంటి మంత్రము. ఛందస్సు అంటే ఏం చెప్పుకున్నాం ఇందాకే? కాళ్ళు అంటే మన ఆచరణ ఎలా ఉండాలో చెప్తుంది ఆ ఛందస్సు. ఆ రిథమ్, ఆ జీవితం యొక్క లయబద్ధత, ఆ జీవితంలో వేసేటటువంటి అడుగులు మనం ఎలా వేస్తే ఆ ప్రత్యక్ష దేవత అయినటువంటి సూర్యుడు యొక్క శక్తి మీలోకి ప్రవేశిస్తుందో చెప్తుంది గాయత్రి ఛందస్సు. అది ఛందస్సు అన్న మాట మనం మర్చిపోయి ఆ ఛందస్సును ఉపయోగించుకోకుండా, ఆ సవితా స్పర్శ మనలోకి రానివ్వకుండా ఉక్క పెడుతోంది అని బాధపడతారు. ఉక్క ఇది మీరు ఆలోచించకుండా ఆ ప్రత్యక్ష దేవత ప్రత్యక్షమయ్యి ఆయనకి దగ్గరగా మీకు ఉంటే వేడి ఎలాగో వస్తుంది మీకు. అది ఆనందించాల్సిన విషయం. ఆ భగవంతుడి యొక్క శక్తి కిరణాలలో మన ఉపాస్య దేవత యొక్క అనుగ్రహ వర్షం ఇదంతా అన్న భావన వస్తే ఇది చెమటగా అనిపించదేమో మీకు, ఇది బాధగా అనిపించదేమో, ఇంకా ఆనందంగా ఉంటుందేమో అది ముందే చెప్పలేదు మాస్టర్, ఈసారి చూడండి 5 బాల్టీలు చోట కలెక్ట్ చేస్తాం. సాధన అలా మార్చుకోండి, ఇది ఉపాసనా దేవత యొక్క స్పర్శ. మరి ఆ స్పర్శ మీలో వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది? ఎండాకాలము మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పులు తెస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఎండాకాలము మొదలయ్యే క్షణము నుంచే రామనవమి మొదలవుతుంది మనకి. ఉగాది, ఉగాది అయిపోగానే ఎండాకాలం స్టార్ట్. మీకు ఎండాకాలం ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇక్ష్వాకు వంశపు రాజులు రామనామాన్ని రామనామ శక్తిగా ప్రకటీకరించినటువంటి రాజుల యొక్క ఉపాస్య దేవత. ఆ ఉపాస్య దేవత ఇక్ష్వాకు వంశపు యొక్క ఉపాస్య దేవత, రామాయణంలో చెప్పబడినటువంటి ఉపాస్య దేవత. ఈ ఎండాకాలంలో 2 నెలలు మానవ శరీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ చాలా దగ్గరగా ఉండేటటువంటి ఉపాస్య దేవత ఏ విధంగా పనిచేస్తుందో తెలియటం, తెలుసుకోవటమే రామాయణం. రామాయణాన్ని ఈ విధంగా ఆలోచించి చూడండి. వర్షాకాలం మొదలవబోతోంది. సూర్యుడి యొక్క వేడి వల్ల భూమి బీటలు వారి ఉంది, దున్నటానికి రెడీగా ఉంది. చిలకరి జల్లు పడింది. ఏమవుతున్నప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సీత అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సీతాదేవి, రెండోది నాగలికి చివర అది ఏంటంటారు, కూసుగా ఉంటుంది, దాన్ని కూడా సీత అంటారు సంస్కృతంలో. అర్ర కర్రు, దాన్ని కూడా సంస్కృతంలో సీత అంటారు. అంచేత ఆకాశంలో సూర్యకిరణాల ద్వారా ఏర్పడేటటువంటి, వర్షపు బిందువుల ద్వారా ఏర్పడేటటువంటి ఇంద్రధనస్సు దున్నటానికి భూమి రెడీ అయినప్పుడు ఏమవుతుంది? భంగం అవుతుంది. రాముడు అంటే సూర్యకిరణాలు, సూర్యకిరణాల ద్వారా ఆకాశంలో ఏర్పడినటువంటి ఇంద్రధనస్సు ఎప్పుడైతే భంగం అవుతుందో అప్పుడు మీరు దేనికి రెడీ అవుతారు? దున్నటానికి రెడీ అవుతారు. దున్నుతాం మనం, దున్నుతాం. సంక్రాంతి అంతా వస్తుంది, జరిగేదంతా జరిగిన తర్వాత కోతలు అంతా అయిపోతుంది. కోతలంతా అయిపోయిన తర్వాత చివరికి మిగిలేది ఏంటి? అక్కడ భూమిలో కుశలు మిగులుతాయి, గడ్డి మిగులుతుంది, లవకుశలు మిగిలిపోతారు. సాధనా విధానము ఎండలో తప్పించండి కాస్త. ఆ సూర్యుణ్ణి మీరు పీల్చుకోండి. సూర్య శోషణ విజ్ఞానం అని చెప్పాను కదా, ఈ 5 రోజులు ఏమీ గాభరా పడకండి. ఈ వేడి ఉందే చుట్టూరా ఉన్నటువంటి వేడిని, ఆ వేడిని పీల్చుకోండి. చూడండి ఏమవుతుందో తపస్సు. ముల్లోకాలు తపస్సు వల్ల వేడెక్కిపోయి ఆ అగ్ని జ్వాలలు 3 లోకాల్లోనూ వ్యాపించింది అని సినిమాలో భలే నీట్గా చూపిస్తాడు. మనం చప్పట్లు కొట్టేస్తాం కదా, ఇలా వాడు తపస్సు చేస్తూ ఉంటాడు, అలా జ్వాలలేస్తూ ఉంటుంది. కానీ ఆ మంట మన శరీరంలో వస్తే మనకు నచ్చదు. ఆ మంట కాస్త అనుభవించండి, వ్యాపించనివ్వండి ఆ మంటని, ఆ సాధనని, ఆ స్పర్శని. అదే గాయత్రి ఛందస్సుగా మారుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గాయత్రి ఛందస్సుగా ఎలా మారుతుందో మౌనంగా ఉండమని చెప్పేది అందుకే. శరీరంలో జరిగేటటువంటి మార్పును మీరు గమనించుకోవాలి అంటే చాలా మౌనంగా ఉండాలి. మీరు అంతర్దృష్టిలోకి వెళ్ళండి. ఈ వేడి ఉంది కదా చుట్టూరా ఉన్నటువంటి వేడి, ఈ వేడికి వినాయక చవితి నుంచి ఉన్నటువంటి అగ్ని ఇక్కడ ప్రజ్వరిల్లుతోంది. కిందటి సంవత్సరం వినాయక చవితి నాడు స్టార్ట్ అయినటువంటి ధ్వని ఇది. ఈ ధ్వనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, మీకు తెలియదేమో. దీనికి కూడా 3 కోణాలు ఉన్నాయి, త్రిపాదాలు ఉన్నాయి. ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ధ్వని నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. నాకు తెలిసినంత వరకు అన్ని స్క్వేర్ టైప్ లోనే ఉంటాయి తప్ప త్రికోణాకృతిలో ఉన్నటువంటి ధ్వని ఇక్కడే ఉంది. రాబోయే రోజుల్లో త్రికోణాకృతిలో ఉండేటటువంటి ధ్వని చాలా ఎక్కువ రావచ్చు. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాని శక్తిని ప్రపంచానికి చాటి తప్పాక, దాని ఉపయోగాలు అర్థమయ్యాక చాలా ఎక్కువగా అవ్వచ్చు. ఇంచేటంటే ఈ త్రికోణాకృతి మొత్తము కూడా శ్రీచక్రము అనేటటువంటి శ్రీవిద్య ఒకటి ఉంది. ఆ శ్రీవిద్యకి బేసిస్ ఇది త్రికోణము. ఆ త్రికోణంలో మధ్యలో వెలుగుతున్నటువంటి ధ్వని కానీ ఇదంతా మీకు తెలియాలి అంటే ఇక్కడుండే వేడి తపన ఈ ఉక్క దీన్ని భరించండి. భరించటం కాదు, ఆనందంగా చూస్తూ అనుభవించండి, ఎంజాయ్ ఇట్. అది మొదట కష్టంగా అనిపించవచ్చు మీకు 5-6 నిమిషాలు, తర్వాత మీకు అలవాటైపోతుంది. విసురుకోకుండా ఉంటే మీరు ఇప్పుడే గమనించి ఉంటారు, విసురుకుంటే గాలి కావాలనిపిస్తుంది తప్ప మీరు విసురుకోకుండా ఉంటే కొంతసేపు అయ్యాక మీరు మర్చిపోతారు కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు అని. కానీ మర్చిపోవటం తప్పు, జ్ఞప్తిలో ఉంచుకుని ఆ వేడిని అనుభవిస్తూ మౌనంగా ఉంటూ వీలైతే మీ శ్వాసను గమనించుకుంటూ ఉండండి. ఇవాళ నుంచి క్యాంపు నుంచి వెళ్ళిపోయేంత వరకు ఇది మొదటి లెసన్ అర్థమైంది కదా. గాయత్రి మంత్రం యొక్క ఫలితాలు మనం పొందాలి అంటే ప్రత్యక్ష దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి. డైరెక్ట్ గానే ప్రత్యక్ష దేవత యొక్క అనుగ్రహం మీకు లభిస్తోంది సూర్యకిరణాల రూపంలో. ఆ సూర్యకిరణాల స్పర్శను మీరు గమనించుకోండి. ఇక్కడ నుంచి ఇవాళ నుంచి మనం చేసేటువంటి ప్రతి సాధన కూడా ఏదో విధంగా సూర్యకిరణాలతోనే లింకప్ అయి ఉంటుంది. పొద్దున్న సూర్య నమస్కారాలు చేశాం, సూర్యకిరణాలతోనే లింకప్ అయింది. ఇప్పుడు దత్త ప్రదక్షిణలు చేయబోతున్నాం మనం, ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోగానే దత్త ప్రదక్షిణలు చేయబోతున్నాం మనం. దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దత్తాత్రేయుడు ఎవరు అంటే సూర్యుడే. వేదాలు కనుక మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దత్తాత్రేయుడికి సూర్యుడికి మధ్య ఏమీ తేడా ఉండదు. వేదాలలో సూర్యుడికి 3 పేర్లు చెప్పారు. పొద్దున్నే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు సృష్టికర్త. మనకి సృష్టికర్తే కదా, రాత్రల్లో పడుకున్నటువంటి వాళ్ళము పొద్దున్నే సూర్యోదయంతో పాటు మనం కార్యక్రమాలు సృష్టి మొదలవుతాయి. మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడు స్థితికర్త, మెయింటైన్ చేస్తాడు. మీరు ఏ పోస్ట్లో ఉన్నారు, ఏ ఉద్యోగంలో ఉన్నారు, ఏం చేస్తున్నారో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సాయంత్రం అస్తమిస్తున్నటువంటి సూర్యుడు లయకర్త. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు దత్తాత్రేయుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ సూర్యుడు కూడా త్రిమూర్త్యాత్మకమే. అంచేత ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం అన్నా సూర్యుడు యొక్క అనుగ్రహం అన్నా ఒకటే. ఆ సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుగ్రహాన్ని, గురువు అంటే ఇంకో మాట అంధకారాన్ని పోగొట్టేవాడు, ఘనమైనటువంటి అంధకారాన్ని పోగొట్టేవాడు సూర్యుడే. ప్రపంచంలో అంధకారాన్ని పోగొట్టే శక్తి ఇంకా దేనికి ఉంది సూర్యుడికి తప్ప. అంచేత గురువు అనే పదానికి కూడా అర్థం సూర్యుడే. ఆ సూర్యుడికి మన శరీరాన్ని దత్తత ఇచ్చేద్దాం ఇవాళ నుంచి. హైపాథెటికేటెడ్ ఏదో బ్యాంక్కి అది రాస్తూ ఉంటారు, నేను ఎక్కడొచ్చి కరెక్ట్ వాడేనా అది అంటే, అంటే ఆస్తి అది అంతా కూడా బ్యాంకింగ్ ఇచ్చేసాం మనం. అలాగే ఈ ఆస్తి ఉందే, ఈ ఆస్తి సూర్యుడికి ఇచ్చేద్దాం మనం, చాలా లాభంలో ఉంటాం మనం కదా. ప్రపంచాన్ని అన్నిటినీ పరిపాలిస్తున్నటువంటి శక్తికి కనుక మనం ఈ శరీరాన్ని దత్తత చేసేస్తే, మన మనస్సుని దత్తత చేసేస్తే, మన వాక్కుని దత్తత చేసేస్తే, మన ఆచరణను దత్తత చేసేస్తే ఏమవుతుంది అనే ప్రక్రియే దత్త ప్రదక్షిణాలు. రెడీ అవ్వండి దానికి. గత పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యాయి కదా. మీకు 15 నిమిషాలు టైం ఇస్తానని చెప్పాను. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే గబగబ అడిగేయండి. రామాయణం ఇంకొకసారి చెప్తా, ఇంకా ప్రశ్నలు గబగబ చెప్పిస్తే కలిపి చెప్పేస్తాను నేను. ఇంకా డౌట్స్ ఉంటే రామాయణం ఒకటి చెప్పాలి. ఇంకా మేము నిద్రపోతూ ఉంటే మేము వింటే కదా సార్ అంటారా, కాస్త అవేర్నెస్లో ఉండండి, నిద్రపోకండి. ఎలాగో కష్టపడి వచ్చారు కదా, లాభం పొంది వెళ్ళండి. ఎన్ని క్వశ్చన్ మొహమాట పడకండి. ఏమన్ను నిరుక్తము రైట్, దత్తాత్రేయుడికి సూర్యుడికి లింక్ క్లియర్గా అర్థం కాలే. ఇంకా ప్రపంచంలో మూడు మాటలు మనం సాధారణంగా వాడుతూ ఉంటాం. మనం వేదమాత, దేవమాత, విశ్వమాత, ఈ మూడు మాటలు కూడా శివునికి సంబంధించినవి. గురువు అనే పదం కూడా శివునికి సంబంధించిందే. అలాగే దత్తాత్రేయుడు అనేటటువంటి పదం మనం దేనికి వాడతామంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో ఏర్పడినటువంటి అవతారము అని. అంటే బ్రహ్మ అంటే ఎవడు? సృష్టికర్త. విష్ణువు అంటే పరిపాలన చేసేవాడు, పోషించేవాడు. శివుడు లయకర్త, సంహారకర్త. వేదాల్లోనే కాదు, మన నిత్య జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మన జీవితం దేంతో స్టార్ట్ అవుతుంది? సూర్యుడితో స్టార్ట్ అవుతుంది, ఉదయిస్తున్నటువంటి సూర్యుడితో. మధ్యాహ్నం ఉన్న సూర్యుడు ఏం చేస్తాడు? మన డే అఫైర్స్ మొత్తం బ్యాలెన్స్ చేస్తాడు, గవర్న్ చేస్తాడు. సాధారణంగా మిట్ట మధ్యాహ్నం ఎవరి పోస్టులో వాళ్ళు ఉంటారు, లెక్చరర్ పోస్టులో ఉంటాడు. ఏ ఉద్యోగం చేస్తున్నవాడు ఆ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు ఆ ధర్మాలని. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది? వాడి ధర్మాలన్నింటినీ మూసేసుకుని నిద్రపోవటానికి ఉపక్రమిస్తాడు లయకర్త. అంచేత సూర్యుడిలో మూడు లక్షణాలు మనకు కనిపిస్తాయి. సృష్టికి వినాశన సృష్టికరకమైనటువంటి బ్రహ్మ, పరిపోషణ చేసేటటువంటి విష్ణువు, లయకారకుడైనటువంటి శివుడు. అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారి ప్రత్యక్ష స్వరూపం ఏదైనా మనం చూడదలుచుకుంటే సూర్యుడే అది. కానీ సూర్యుడు యొక్క జీవితాన్ని రామాయణంలో ఎలా వర్ణించారు అని చెప్తారు అంటే సప్తాశ్వరధమారూఢమైనటువంటి ఆ సూర్యకిరణాలు నీటి బిందువులో, వర్ష బిందువులో వెళ్ళినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది, అంటే వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలం రాగానే ఏం చేస్తాం మనం? సీతను ఉపయోగించి భూమిని దున్నుతాం. భూమి దున్నుతున్నప్పుడే సీతాదేవి దొరుకుతుంది కూడా జనకుడికి. కానీ భూమిని ఎప్పుడు దున్నుతాం మనం? వర్షాకాలం తగ్గాక, అంటే ఆకాశంలో ఇంద్రధనస్సులు ఆగిపోయాక, అంటే ఇంద్రధనస్సు విరిగిపోయాక. ఇంద్రధనస్సు విరిగిపోగానే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణాలు, రాముడు భూమి మీద ఉన్నటువంటి సీతని కలుస్తాడు, సీతాదేవి వివాహం జరుగుతుంది. సరే, కాలక్రమేణా కల్ప వృక్షాలు పీకాల్సి వస్తూ ఉంటుంది, దండకారణ్యానికి వెళ్తూ ఉండాల్సి వస్తుంది, తాతకిని చంపాల్సి వస్తూ ఉంటుంది, కల్ప ముక్కలన్నీ పీకటం ఇవంతా కూడా. చివరికి పెద్ద కల్ప ముక్క ఏదో ఉంటుంది, రావణాసురుడిని కూడా పీకి పారేస్తాం. పీకి అంతా పారేసి ఆ నవరాత్రులు కూడా పూర్తి అయ్యేసరికల్లా పంట నీట్గా పెరగటం మొదలెడుతుంది. సంక్రాంతి వస్తుంది, పంటను కోసేసుకుంటాం. కోసేసుకున్న తర్వాత అక్కడ ఏం మిగులుతుంది? కుశ మిగులుతుంది, లవకుశులు మిగులుతారు. ఈ లవకుశులు ఎప్పుడు మిగులుతాయో కూడా రామాయణంలో చాలా తమాషాగా చెప్తాడు. శత్రుఘ్నుడు ప్రవేశించినప్పుడు లవకుశులు పుట్టారు అని చెప్తాడు. శత్రువులు ఎన్నో పంటకి, ఈ శత్రువులన్నిటినీ చంపేసుకున్న తర్వాత కదా పంట చేతికి వచ్చేది, పంట కోతకు వచ్చేది. అంచేత సంవత్సర రామాయణం అని దీనికి పేరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనకి ఇది ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? ఇంకోటి ఏదో అడిగాను నేను, నిరుక్తం అంటే ఏమిటి? నిరుక్తం అంటే ఏమిటి అనే దానికి ఇయర్ ఆఫ్ ది వేద పురుష, వేద పురుషుని యొక్క చెవులు అని చెప్పారు. వేద పురుషుని యొక్క చెవులు అని చెప్పటానికి నిరుక్తాన్ని ఎలా ఉపయోగించుకుంటామంటే మనం అశ్వము అంటే అర్థం ఏంటి? గుర్రము ఒక అర్థం. ఆ శ్వ, శ్వ కానిది. శ్వ అనే పదానికి నిన్న అనే అర్థం ఉంది, రేపు అనే అర్థం ఉంది. నిన్న రేపు కానిదేది? ఈరోజు, ఎటర్నల్ నౌ. ఈ విధంగా ఖండించుకుంటూ అక్షరాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ప్రక్రియ, వినికిడి ద్వారా ఏదైతే వస్తుందో దాన్ని నిరుక్తము అంటాం వేదాలలో. చేత ఇవాళ క్లాసు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏం చెప్పానో అన్నది కన్ఫ్యూజ్ కాకుండా వేదాల యొక్క ఆరు అంగాలు చెప్పాను. వేదాల యొక్క ఆరు అంగాలు కూడా మానవ శరీరమే. మానవ శరీరంలో ఉన్నటువంటి ఆరు చక్రాల ద్వారానే వేదాలు మీలోంచి బహిర్గతం అవ్వాలి. వేదాలు మీలోంచి బహిర్గతమవటానికి సూర్యుడు తప్ప ఇంకొక దారి మనకి లేదు. ఆ సూర్యుణ్ణి పట్టుకోవటానికి ఉపయోగించేటటువంటి మంత్రమే గాయత్రి మంత్రము. కానీ ఆ గాయత్రి మంత్రము మనకి ఎందుకు ఫలించటం లేదు అంటే, సూర్యుడి యొక్క కిరణాలు మన శరీరం మీద పడుతున్నాయి తప్ప వాటి అనుభూతి మనకి రావటం లేదు. మౌనంగా ఉంటూ ఈ క్యాంపులో ఈ వేడిని, ఈ సూర్యుడి యొక్క హీట్ ఉందే, ఈ వేడిని మీరు అనుభవించండి, పట్టుకోవటానికి ట్రై చేయండి. ఇదే భగవంతుడి యొక్క స్పర్శ, డైరెక్ట్ సూర్యుడి యొక్క స్పర్శ. ఈ వేడే మీకు డౌట్ ఏమైనా ఉందా అందులో, ఆ స్పర్శ నుంచి పారిపోకండి. ఆ స్పర్శను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి మౌనంగా. ఆ అర్థం చేసుకోవటానికి అనేక ప్రయత్నాలలో పొద్దున్న మనం సూర్య నమస్కారాలు చేశాం, ఇప్పుడు దత్త నమస్కారాలు చేయబోతున్నాం. రెడీ అవ్వండి. కొంతమంది అనుగ్రహాన్ని మీరు పొందదలుచుకుంటే మీలో దత్తాత్రేయ అంశ ఉత్పత్తి అవ్వాలి అంటే రెండు లక్షణాలు ఉండాలి మీకు. ఒకటి ఏంటి, అసూయ ఉండకూడదు. అసూయ అంటే అర్థం ఏంటి, పక్కవాడికి ఉంది నాకు రాలేదు, వీడు గురువు గారికి దగ్గర వాడు గురువు గారికి దూరం, అది అసూయ. అన్ని అసూయలే. అసూయ తప్ప ఇంకేమీ పనిచేయదు ఎక్కడా కూడా. దత్తాత్రేయుడు రాడు అక్కడ, గురువు రాడు. అనసూయ రాజవిద్య రాజగృహంలో కూడా అనసూయవే. రాజవిద్య కనుక మీరు అర్థం చేసుకోవాలి అంటే 9వ అధ్యాయంలో అసూయారహితమైనటువంటి స్థితి. కానీ అసూయారహితమైనటువంటి స్థితి ఉన్నా సరిపోదు మీకు. అత్రి సృష్టి స్థితి లయకి అతీతమైనటువంటి స్థితిలో మీ మనస్సు ఉండాలి. ఇవాళ సాయంత్రం చెప్పబోయే దాంట్లో నేను ఆ అతీతంగా ఉండేటటువంటి స్థితి ఎలా వస్తుందో చెప్తాను నేను మీకు. ముందు అసూయారహితమైనటువంటి స్థితి మౌనం ద్వారా వస్తుంది. మీరు గమనిస్తే కదా అసలు ఏదైనా వచ్చేది. నేనొక్కడే ఉన్నాను ఈ క్యాంపులో, మిగతా వాళ్ళందరూ ఉన్నారో లేదో కలలాగా చూసుకోండి. మీరు మీరే ఉండండి ఒక్కళ్ళు, ఇంకెవరూ లేరు క్యాంపులో. ఇంకెవరూ లేనప్పుడు ఇంకెవరితో మాట్లాడతారు మీరు? నేను లేను, మీరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటే సరిపోదు, చెప్పింది అర్థం చేసుకోండి. మీరు వేడిని అనుభూతి చెందండి. ఈ రోజులు మళ్ళీ రావు, శంకర జయంతి ఇవాళ. ప్రపంచాన్ని తన జ్ఞాన జ్యోతితో ఇంతవరకు కూడా అసలు అన్ని శ్లోకాలు కానీ అన్ని స్తోత్రాలు కానీ అంత విజ్ఞానం కానీ ఇంతవరకు రాలేదు. మరి రాదేమో కూడా, ఎక్కడ పట్టుకున్నా శంకరాచార్య వారు కనిపిస్తూనే ఉంటాడు ఆధ్యాత్మిక జగత్తులో. అలాంటి వాడు పుట్టినటువంటి రోజు ఈరోజు. అంటే అర్థం ఏంటి, అలాంటి వ్యక్తులు తయారవటానికి అనుకూలమైనటువంటి సూర్యకిరణాలు ఈ రోజు నుంచి లభిస్తాయి మీకు. అది అర్థం. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటాం. మనం ఏ రోజైతే పుట్టామో ఆ రోజు మన జీవిత లక్ష్యాన్ని పొందటానికి తగిన వాతావరణం ప్రతి సంవత్సరం తిరుగు తిరిగి ఏర్పడుతుంది. అందుకు బర్త్డే చేసుకోవాలి. చాక్లెట్స్ పంచిపెట్టడానికి కాదు, పార్టీలు అరగటానికి అంతకంటే కూడా కాదు. మనం ఎందుకు పుట్టామో, పుట్టిన రోజు తిరిగి మళ్ళా అదే రోజు కరెక్ట్గా అలాంటి వాతావరణమే ఉంటుంది కనుక మన జీవిత లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోవటానికి తగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనం అందరం కూడా శంకరాచార్యులు వారి స్థితికి ఎదిగిపోగలిపేటటువంటి రోజు ఇది, శంకర జయంతి. ఈ రోజు ఎంత గొప్పది అంటే, ఇప్పుడు మరి సత్సాయి బాబా నియమాన్ని పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఈ రోజు వెళ్ళి ఎవరైనా ఆయన్ని ఒడుగు చేయమని అడిగితే నో అనకుండా చేసేవాడు. ఒడుగు అంటే గాయత్రి మంత్ర దీక్ష. అదే ఇప్పుడు నేను మీకు చెప్పింది కూడా, గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలని. అంచేత మౌనంగా హాయిగా హాయిగా ఎండను అనుభవించండి, ఎండ యొక్క వేడిని అనుభవించండి. చూడండి ఏమవుతుందో కాస్త, ఆ ఎక్స్పీరియన్స్ చూడండి. కళ్ళు మూసుకుని ఆ ఎండను అనుభవిస్తూ ఉండండి. ఈ లోపల వాళ్ళు ఫ్రీ అయిపోతే కరెక్ట్గా 10:30 10:35 దత్త ప్రదక్షిణలు మొదలెడదాం. కాస్త లైన్లో నుంచుంటే దత్త ప్రదక్షిణలు వెనకాతలు ఉన్నటువంటి ఫిలాసఫీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయిస్తాను. దానికి తగిన మీకు తెలుసు చాలామంది దత్త ప్రదక్షిణలకి ఎంత జాగా కావాలో ఏం కావాలో. రెడీ అయిపోండి మీరు 10 మినిట్స్. కనుక ఒడుగు చేసుకోదలుచుకున్న వాళ్ళు కానీ దంజాలు మార్చుకోదలుచుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కరెక్ట్గా 12 గంటలకు రెడీగా ఉండండి సామాగ్రితో పాటు. అంటే వస్తువులు మరి ఉండాలి ఇక్కడ కార్యకర్తలకి, మరి అది ముందే చెప్పలేరు కనుక ఉండి ఉండదు. అంచేత ఆ వస్తువులు కనుక ఉండుంటే, వస్తువులంటే యజ్ఞోపవీతం ఉంటే చాలు, మిగతా అన్నీ మనసుతో లాగించవచ్చు. ఇక్కడ యజ్ఞోపవీతం ఉండాలి, తెచ్చుకొని ఉంటే ఓకే. కరెక్ట్గా 12 గంటలకి ఆ కార్యక్రమం ఉంటుంది. సీతారాం రెడీయా?